ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మామిడి తోట సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ సంభాషణలో మూడు పాత్రలు: తాతగా జాబా మహేష్, విద్యార్థినులుగా వైష్ణవి మరియు సింధుప్రియ. రైతు సోదరులకు నమస్కారం. కొందరు వ్యవసాయ శాస్త్ర విద్యార్థినులు వారి విజ్ఞాన యాత్రలో భాగంగా ఒక పల్లెటూరికి వెళ్తారు. అక్కడ మామిడి తోటలో దిగులుగా కూర్చున్న ఒక తాతతో ఈ విధంగా సంభాషిస్తారు.
నమస్తే తాత, అంతా మంచిదేనా?
ఏం మంచిదమ్మా, ఈ ఏడు పంటే లేదు కాదు బిడ్డ.
అయ్యో తాత, ఏం పంట వేసినావే?
మామిడి తోట బిడ్డ, అంతా పోయింది, అంతా నష్టం వచ్చే.
అయ్యో బాధపడక తాత, పంట చక్కగా రాకపోవడానికి మస్తు కారణాలుంటాయి. ఇగో నువ్వు గిట్ల బాధపడుకుంటూ ఉండక తాత, మేమున్నాం కదా మంచి లాభాలు రావడానికి, ఏం చేయాలో చెప్పడానికి వచ్చినాం.
అవునా బిడ్డ, చల్లంగా ఉండాలి తల్లి, అందుకే ఆ చిల్ల.
అవు తాత, ఇగో వీళ్ళంతా మా దోస్తులు, ఇప్పుడు నీకు మామిడి పంట గురించి మొత్తం చెప్తాను. తాత నీకో విషయం మేరకేనా, పండ్లల్లో రారాజుగా పిలువబడే మామిడి పండు సాగులో మన దేశం మొదటి స్థానంలో ఉంది. సాగులోనే కాకుండా ఇంకా అనేక విధములుగా మామిడి పళ్ళను మనం వాడుకోవచ్చు.
అవునా బిడ్డ, ఏ నెలలో మంచిగా పంటనిస్తాయవ్వా?
అన్ని భూములు అనుకూలమే తాత, కానీ లోతైన నీళ్ళల్లో వేర్లు బాగా వ్యాపించి చెట్లు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం ఫలిస్తాయి. అట్లనే నీరు నిల్వ ఉండే బరువైన నల్లరేగడి నీళ్ళలు, చౌడు భూములు అనుకూలమైనవి కాదు మళ్ళా. అట్లనే మామిడి పండులో మస్తు రకాలుంటాయి తాత, కోత రకాలు, రసం రకాలు, పచ్చడి రకాలు, పునాస రకాలు. మామిడిలో పరపరాగ సంపర్కము జరుగుట వలన విత్తనం లేదా టెంకె ద్వారా వచ్చిన మొక్కలు అన్ని ఒకే రకంగా ఉండవు, కావున కావలసిన రకం మొక్కను అంటుకట్టడం ద్వారా వ్యాప్తి చేసుకోవచ్చు. అంటుకట్టిన 3 నుండి 4 నెలల తర్వాత అంటు బాగా అతుక్కొని పెరుగుతుంది.
మరి ఎటువంటి అంటులను ఎంచుకోవాలి బిడ్డ?
చీడపీడలు ఆశించని అంటుకట్టలను మాత్రమే ఎంచుకోవాలి తాత. ముఖ్యంగా నేలను తయారు చేయడం ప్రధాన అంశం. అది ఎట్లనో చెప్తా విను. నేలను 2 లేక 3 సార్లు బాగా దున్ని చదును చేసి 1 1 1 మీటర్లు గుంతలు తవ్వాలి. ఈ గుంతలను 50 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు చెదలు రాకుండా 2 కిలోల వేపపిండి వేసి నింపుకోవాలి.
మంచి చెప్పినవు తల్లి. ఏ కాలంలో నాటాలి బిడ్డ?
జూన్ నుండి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు తాత. ఒకవేళ తక్కువ వర్షపాతం గల ప్రాంతంలో అయితే జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. అదే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతంలో అయితే అక్టోబర్ నుండి నవంబర్ వరకు నాటుకోవచ్చు.
అవునా, ఏం ఎరువులు వాడాలవ్వా?
1 సంవత్సరం వయసున్న ఒక్కొక్క చెట్టుకు 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. అటు తరువాత ప్రతి సంవత్సరం ఎరువుల మోతాదును 100 గ్రాముల చొప్పున పెంచుకుంటూ 10వ సంవత్సరానికి కిలో నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ వచ్చే ఎరువులను వేయాలి. సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా ద్రవ రూపంలో వేయాలి. ఎలా అంటే ఫిబ్రవరి నుండి మార్చి నెలల్లో అయితే లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ను వేయాలి. పిందెలు ఏర్పడిన తర్వాత 4 రోజుల వ్యవధిలో లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ ను వేయాలి. పూత వచ్చిన తర్వాత ఒకసారి లీటర్ నీటిలో 3 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను వేయాలి. తాత, సక్రమంగా ఎరువులు వేయకపోతే పోషక జాతు లోపాలు రావచ్చు.
అవునా బిడ్డ, నాకు తెలియదు, కొంచెం చెప్తావా?
ఇప్పుడు నువ్వు పొటాషియం చక్కగా వేయలేదనుకో, ఆకులకు పొటాషియం చక్కగా అందక ఆకుల అంచులు మాడిపోవడం జరుగుతుంది, కాయ నాణ్యత తగ్గుతుంది. ఆకు అంచు మాడటం ఆకు ఆకు కొన నుండి మొదలై కిందకి వ్యాపిస్తుంది. ఒకవేళ జింక్ చక్కగా వేయలేవనుకో, ఆకులు చిన్నవై అంచులు లోపలికి లేదా కిందకి ముడుచుకుపోతుంది. కాపు, కాయ సైజు, నాణ్యత తగ్గుతుంది. ఈనె పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఇనుము సరిగా వేయలేదనుకో, ఆకులు తెల్లగా మారుతాయి. దీని బ్లీచింగ్ అంటాము. ఆకుల సైజు తగ్గుతుంది. లోపం ఎక్కువైందనుకో, ఆకులు ఎండిపోతాయి. బొరాన్ ధాతు లోపం వల్ల కాయ పగలడం జరుగుతుంది. పండు లోపల కండ భాగంలో గోధుమ వర్ణపు ప్రాంతాన్ని గమనించవచ్చు.
వామ్మో, అయితే ఈనాటి నుండి ఎరువులు చక్కగా వేయాలి కదా తల్లి?
ఎరువులు ఒక్కటే కాదు తాత, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు నీకు నీటి యాజమాన్యం గురించి చెప్తాం.
పూత కోసం ఏం చేయాలి బిడ్డ?
మామిడి తోటల్లో పూత బాగా రావాలంటే 3 నెలల బెట్ట అవసరం. డిసెంబర్ 2వ పక్షంలో పువ్వు మొగ్గ దశలో ఒకసారి తేలికపాటి నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. కాయ కోతకు 20 నుండి 25 రోజుల ముందుకు నీరు పెట్టడం ఆపివేయాలి. కాయలు తీసిన తరువాత ఒకసారి నీరు పెట్టవచ్చు. దీని వలన కొత్త చిగుర్లు వస్తాయి.
అట్లనే మామిడి తోట యాజమాన్యంలో అంతరా కృషి చాలా ముఖ్యమైనది. తోటలో ఎప్పుడు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. ఏడాదిలో కనీసం 2 సార్లు పొలాన్ని దున్నుకోవాలి. మొదటిసారి తొలకరి వర్షాలు పడగానే నేలను పదును చూసుకుని వరుసల మధ్య దున్నాలి. 2వసారి వర్షాకాలం చివరిలో పొలాన్ని దున్నాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ఆక్సీఫ్లోరోఫెన్ 23.5% ద్రావకం పిచికారీ చేస్తే కలుపు మొలవకుండా నివారించవచ్చు.
బిడ్డ, పంట వచ్చేసరికి కొంత సమయం పడుతుంది కదా, అంతవరకు ఆదాయ మార్గం ఏం లేదా?
ఎందుకు లేదు తాత. మామిడి చెట్లు అధికంగా ఆర్థికంగా దిగుబడి ఇవ్వడానికి 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. కావున ఈ మధ్య కాలంలో తక్కువ కాల పరిమితి గల అంతర పంటలు వేసుకోవచ్చు. అట్లనే పొడవుగా మరీ ఎక్కువ శాకీయ పెరుగుదల కలిగిన మొక్కలను వేసుకోరాదు. పెరుగుతున్న మామిడి చెట్లు కాండం నుండి 120 సెంటీమీటర్ల వ్యాసార్థం వదిలిపెట్టాలి. లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు గల ఫాల్సా, సీతాఫలం, బొప్పాయి లాంటి పండ్లను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అంటు మొక్కలు పెరిగే వరకు కూరగాయలు, పెసర్లు, అలసందలు వంటివి వేసుకోవచ్చు. తాత, ఇది గుర్తుంచుకో, జింకు మరియు పొటాష్ లోపాలను పెంచే నాపియర్ గడ్డిని అంతర పంటగా వేయరాదు.
అట్లయితే మంచిదేగా బిడ్డ. మరి కత్తిరింపుల గురించి కొంచెం చెప్తావా తల్లి?
అలాగే తాత, ఇప్పుడు మనం కత్తిరింపుల గురించి తెలుసుకుందాం. ప్రధాన కాండం మీద భూమి నుండి 70 నుండి 75 సెంటీమీటర్ల వరకు ఎటువంటి కొమ్మలను ఉంచరాదు. ప్రధాన కాండం మీద 2 లేదా 3 బలమైన కొమ్మల్ని ఎంచుకుని మిగిలిన వాటిని తొలగించాలి. ప్రతి కొమ్మల పొడవు 60 నుండి 80 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించుకోవాలి. పెద్ద చెట్లలో కాయల కోత తర్వాత 20 నుండి 25 రోజుల చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత కొమ్మల్ని కత్తిరింపు చేయాలి.
ఇట్లెందుకు చేయాలవా?
ఇలా చేయడం వలన కాయల్లోను, కొమ్మల్లోను, ఆకుల్లోను గల పురుగుల వివిధ దశలు, తెగుళ్లు నశించి తర్వాత కాలంలో చెట్లను, కాయలను ఆశించే అవకాశం లేకుండా పోతుంది. చెట్ల నుండి కిందకి వేలాడుతున్న కొమ్మలను భూమి నుండి 75 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు తొలగించాలి. అందువలన కింద నుండి కూడా చెట్ల లోపలికి గాలి ప్రసరిస్తుంది. కత్తిరింపుల తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు లేక వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు ఎరువులను, నీటి తడులను ఇవ్వాలి. ఈ కత్తిరింపులు జూన్ నుండి ఆగస్టు మాసాల్లో పూర్తి చేయాలి. ఆలస్యం చేసినవనుకో, ఈ కత్తిరింపుల ప్రభావం పూత రావడంపై ప్రతికూలంగా ఉంటుంది.
తాత, ఇప్పుడు మనం మామిడి పూత కాత గురించి చూద్దాం. మామిడి పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబర్ నెల ఆఖరున పూమొగ్గలు బయటికి వచ్చి పూత అంతా కూడా రావడానికి జనవరి నెల ఆఖరి వరకు సమయం పడుతుంది. మామిడిలో పూత రాలడం అన్నది సహజమే. మగ పుష్పాలు, ఫలదీకరణం చెందని పుష్పాలు రాలిపోతాయి. చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి పిందెలు బఠానీ మరియు నిమ్మకాయ సైజుల మధ్య ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి.
ఇప్పుడు కాయలు పక్వ దశకి వచ్చినాయని ఎట్లా తెలుసుకుంటావు తాత, చెప్పు.
ఏముంది తల్లి, ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ అయితే బిడ్డ?
కొన్ని రకాల్లో కాయలపై తెల్లని పొడి ఏర్పడి ఉంటుంది. కాయల తొక్క మీద పేద గ్రంథులు ప్రస్ఫుటంగా కనిపించాలి. పంగిన పల్లి కాయల మీద తెల్లని చుక్కలు కనిపించాలి.
తాత, కాయలు వచ్చినాక వాటిని నిల్వ ఉంచడం ఎట్లను ఎరికేనా?
తెలియదమ్మా, జర చెప్పు బిడ్డ.
వీటిని 12 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 90 నుండి 95% సాపేక్ష ఆర్ద్రత వద్ద 4 వారాల వరకు నిల్వ ఉంచుకోవాలి.
మరి ఇవన్నీ చేసినాక దిగుబడి ఎట్లుంటది బిడ్డ?
తాత, ఒకవేళ రకాలు తీసుకున్నావనుకో, 1 హెక్టర్ కి 8 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అదే హైబ్రిడ్ లు తీసుకున్నావనుకో 15 నుండి 25 టన్నుల దిగుబడి వస్తుంది.
ఇట్లనే తాత, అన్నిటికన్నా ముఖ్యమైనది సస్యరక్షణ. ఇందులో మొదటగా పురుగుల గురించి చూద్దాం. మొదటిది తామర పురుగు. ఇవి 2 మిల్లీమీటర్ల పొడవుండి కొత్త చిగురు వచ్చే ఆకులపై అసంఖ్యాకంగా చేరి గీకి రసాన్ని పీల్చివేస్తాయి. చర్మం బీటలు వారి రాతి మంగు ఏర్పడి కాయ నాణ్యత కదా పడిపోతుంది. రెండవది తేనె మంచు పురుగు. తల్లి పురుగులు పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు పుష్పగుచ్చాలు పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వలన పూత పిందె వాడి రాలిపోతాయి. ఈ పురుగుల వలన 20 నుండి 100% వరకు నష్టం వాటిల్లుతుంది. మూడవది పిండి నల్లి. భూమిలో పొదగబడిన గ్రుడ్ల నుండి వచ్చిన పిల్లు పురుగులు చెట్లపైకి పాకి లేదా చీమల ద్వారా లేత కాయలపై మరియు కాయలపై చేరుతాయి. వీటి తీవ్రత ఫిబ్రవరి మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. ఇక చివరిది పొలుసు పురుగు. ఇది ముదురు మరియు పక్వ దశలో ఉన్న కాయలను ఆశించి రసం పీల్చి నష్టపరుస్తాయి. వీటి తీవ్రత ఏప్రిల్ నుండి మే నెలల్లో అధికంగా ఉంటాయి.
మరి వీటిని ఎట్లా నియంత్రించాలి తల్లి?
ముందుగా అయితే రాలిన కాయల్ని ఏరి తగలబెట్టాలి. క్లోరిఫైడిఫాస్ 2.5 ml లేదా డైక్లోరోవాస్ 1.5 ml లేదా 3 గ్రాముల కార్బరిల్ ని 2.5 ml వేప నూనెతో కలిపి లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
తెగుళ్ల గురించి ఏమైనా తెలుసా బిడ్డ?
ఓ ఎందుకు తెలియ తాత, చెప్తా విను. మసిమంగులో అయితే ఆకులు పూత పిందెలు మరియు కాయల మీద రసం పీల్చే తేనె మంచు పురుగు పిండి నల్లి తామర పురుగులు ఆశించినప్పుడు ఇవి విసర్జించిన తేనె లాంటి జిగురు పదార్థంపై శిలీంధ్రాలు పరాన్న భక్షులుగా పెరిగి నల్లని మసి తెగలు వస్తుంది. దీని వల్ల కాయలు రాలిపోవడం జరుగుతుంది.
అవునా, మరి ఇవి నియంత్రించడానికి ఏం చేయాలి తల్లి?
ఆకులపై 2% గంజి ద్రావణం పిచికారీ చేయాలి. తేనె మంచు పిండి నల్లి అధికంగా ఉన్న తోటల్లో కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 ml వేప నూనెతో కలిపి వాడొచ్చు. దీనితో పాటు కార్బన్ డసిన్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి చెట్టు కాండము కొమ్మల్లో నుండి ఆకుల వరకు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
చెదల గురించి ఏమైనా తెలుసా బిడ్డ?
ఆ తాత, నీటి వసతి సరిగ్గా లేని తేలికపాటి ఎర్ర చెల్కా నేలల్లో ఈ చెదలు పురుగులు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి బిడ్డ?
వీటి సామర్థ్య నివారణకు తోటంతా శుభ్రంగా ఉంచాలి. ఎండిపోయిన కొమ్మలు తెగుళ్లు ఆశించిన కొమ్మలు లేకుండా జాగ్రత్త పడాలి.
ఎలాంటి మందు వాడాలి బిడ్డ?
కాండం మీద మొదలు చుట్టూ నేల తడిచేలాగా క్లోరిపైరిఫాస్ 5 ml చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తాత, ఇంకో ముఖ్య విషయం ఎరికేనా?
ఏంటి బిడ్డ?
పండ్లను మాగబెట్టడానికి ఇథిలిన్ వాయుని వాడుతారు.
అవునా, వామో వాయో, ఇవన్నీ తెలియకుండా నా పంట నాశనం చేసుకున్నానే.
ఏం కాదులే తాత, ఇప్పటి నుండి పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడిని పొందు.
కృతజ్ఞతలు తల్లి, చల్లంగా ఉండాలి.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో పౌష్టిక ఆహారం గురించి తెలుసుకుందాం. ఆహారం జీవమున్న ప్రతి జీవికి అత్యవసరమైంది. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఆహారం ఘన ద్రవ రూపాలలో లభ్యమవుతుంది. ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సాంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. ఆహారం ఆధారాలు. ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడిన మాంసాహారం తీసుకునే అలవాటు చాలా మంది మనుషులలో ఉంది. చాలా వరకు ఆహారం మొక్కలు జంతువులు అందిస్తాయి. మొక్కల ఆకులు పూలు కాయలు గింజలు పండ్లు అన్ని ఆహారంగా ఉపకరించేవి. శాకాహారం అంటే మొక్కల నుండి లభించే ఆహారం. 2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు. చాలా వరకు గింజలు ఆహారంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చెట్లకు మొలక దశలో కావలసిన ఆహారం విత్తనాలలో సంక్షిప్తమై ఉంటుంది. కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. మాంసాహారం. మాంసాహారం అనగా జంతువుల నుండి లభించే ఆహారం. పెరుగు, జున్ను, చీజ్, పనీర్, యోగర్ట్, వెన్న, నెయ్యి మొదలైనవి జంతువుల నుంచి సేకరించిన పాల నుండి తయారు చేసే ఆహార పదార్థాలు. తేనెటీగలు సేకరించిన తేనెను ప్రాచీన కాలం నుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు. జలచరాలను, పక్షులను, పక్షి గుడ్లను, జంతువుల మాంసం, కొన్ని చోట్ల జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది. కొన్ని తూర్పు ఆసియా ఖండంలోని దేశాలైన జపాన్, బర్మాలలో కూడా పాములను, చైనాలో ఎలుకలను ఆహారంగా తీసుకుంటారు. ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారంలో చేర్చుకోవడం భారతదేశంలో అలవాటు. పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవితానికి సోపానం. ఏ ఆహారం అయితే మనం తీసుకుంటే మన ఆరోగ్యాన్ని పెంపొందించి అనారోగ్యం పాలు కాకుండా శక్తివంతంగా ఉంచి జీవన పరిమాణము మెరుగవుతుందో దానిని పౌష్టికాహారము అంటాము. పౌష్టికాహారంలో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు ఉంటాయి. అవి మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చెప్తుంటారు. అంటే శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితమైన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మాంసకృతులు శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృతులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, ముఖ్యంగా పిల్లలలోను కౌమార దశలోను చాలా ఉపయోగకరం. పెద్ద వయసు లేదా వృద్ధులలో మాంసకృతుల సహాయం చాలా అవసరమవుతుంది. పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవటానికి మాంసకృతులు సహాయపడతాయి. గర్భవతులు, బాలింతలు మాంసకృతులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. పిండి పదార్థాలు తిండి గింజలతో తయారు చేసిన ఆహార పదార్థాలలో సంక్లిష్ట పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్స్ అంటారు. నిజానికి పిండి పదార్థం అంటే ఒక రకమైన కర్బనోదకం. పిండి పదార్థాలు చక్కెరలు, పిప్పి పదార్థాలు మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కొవ్వు పదార్థాలు కొవ్వు సంబంధ ఆహారం నుండి మన శరీరానికి కొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన శరీరానికి ఇంధనమునిచ్చే పదార్థము. 1 గ్రామ్ కొవ్వు 9 కేలరీల ఇంధనము శరీరానికి అందిస్తుంది. విటమిన్ ఏ, బి, ఈ మరియు కేలు రక్తంలో కొవ్వు పదార్థాలు ఇమడడానికి చాలా అవసరము. కొవ్వు అనేది ఆహారంలో చెట్ల నుండి, జంతువుల నుండి లభిస్తుంది. వెజ్ ఆయిల్ మనం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లములు ఉంటాయి. అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ తగినంత కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. వంటలలో 1 కన్నా ఎక్కువ రకాల నూనెలు వాడాలి. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలని, ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతిరోజు వాడాలని చెప్తుంటారు. జంతు అవయవాలు తినరాదు. మాంసము కోడి కన్నా ఎక్కువగా చేపలు తినడం మంచిది. పీచు పదార్థం మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను తీసుకుంటే కడుపు త్వరగా నిండుతుంది. వెంటనే ఆకలి కూడా వేయదు. దీనివల్ల జంక్ ఫుడ్ ని నివారించినట్లవుతుంది. పీచు పదార్థాలు 5 రకాలు. కాయగూరలు, గింజధాన్యాలు, నట్స్ మరియు సీడ్స్, బీన్స్ మరియు లెగ్యూమ్స్, తాజాగా ఎండిన పండ్లు పదార్థాలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పదార్థాలలో ఉండే పీచు పదార్థాలు 2 రకాలు. కరిగే పీచు పదార్థాలు, ఇది బ్లడ్ లోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కరగని పీచు పదార్థం, దీనినే రఫేజ్ అని అంటాము. ఇది మలబద్ధకం ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. విటమిన్లు, ఇవి మన శరీరంలో జరిగే మార్పులలో కీలక పాత్ర వహిస్తాయి. ఈ పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా చేస్తాయి. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. కొవ్వులలో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు బి, సి విటమిన్లు. విటమిన్ ఏ, మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపిస్తే అంధత్వానికి దారితీస్తుంది. విటమిన్ ఏ ఉపయోగాలు, కంటి చూపుకు తోడ్పడుతుంది, గర్భధారణకు ఉపయోగపడుతుంది, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు క్యారెట్, తోటకూర, పాలకూర, మునగాకు, బాగా పండిన మామిడి, టొమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలల్లో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. విటమిన్ బి, మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి లోపించినట్లయితే ఆకలి మందగించడం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడతాయి. విటమిన్ బి లభించే ఆహార పదార్థాలు: గింజలు, వేరుశనగ, మాంసము, గుడ్లు, దంబుడు బియ్యం. ఉప్పుడు బియ్యంలో విటమిన్ బి అధికంగా లభిస్తుంది. B2 విటమిన్, దీని లోపం వలన నాలుక మీద పుండ్లు, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మంపై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయం, గుడ్లలో విటమిన్ B2 ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ B2 లోపం వల్ల కలిగే వ్యాధులు: కీటోసిస్, నోరు మూలల్లో పగిలే రక్తస్రావం జరగడం, గ్లాసైటిస్, నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం. B3 విటమిన్, దీన్ని నియాసిన్ అని, నికోటిక్ ఆమ్లం, యాంటీపెల్లగ్రా విటమిన్ అని అంటారు. విటమిన్ B3 లభించే ఆహార పదార్థాలు: వేరుశనగ, చిలగడ దుంప, పాలు, గుడ్లు మొదలైనవి. B3 లోపం వల్ల కలిగే వ్యాధులు: పెల్లాగ్రా, చర్మం వాచి పై పొర పొలుసుల్లా ఊడిపోవటం, మతి మరుపు, జ్ఞాపక శక్తి లోపం, సోమ్నాబులిజం అంటే నిద్రలో లేచి నడవడం, డయేరియా ఇలాంటివి వస్తాయి. విటమిన్ B5, దీన్ని ఫాంటోథనిక్ ఆమ్లం అంటారు. విటమిన్ B5 లభించే ఆహార పదార్థాలు: చిలగడ దుంప. విటమిన్ B5 లోపం వల్ల కలిగే వ్యాధులు: కంటి నొప్పి. విటమిన్ B6, దాన్ని పైరోడాక్సిన్ అని, రక్తహీనత నిరోధక విటమిన్ అని అంటారు. విటమిన్ B6 లభించే పదార్థాలు: పప్పులు. విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు: రక్తహీనత. పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ. విటమిన్ B9, దీనిని ఫోలిక్ ఆమ్లం, ఫోలేట్ అని కూడా అంటారు. విటమిన్ B12, సైనకోబాలమిన్, దీని లోపం వలన విపరీతమైన రక్తహీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీ మండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో అవసరం. B12 లభించే ఆహార పదార్థాలు: పాలు, మాంసం, కాలేయం మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి, మనం తీసుకునే ఆహారంలో సి విటమిన్ లోపం వలన జలుబు మొదలైనవి తీవ్రమైన అంటువ్యాధుల వరకు గురికావడం జరుగుతుంది. దీని లోపం వలన నోట్లో పుండ్లు, పంటి చిగుళ్ళ నుండి రక్తం కారడం, దంతాలు కదలడం, చర్మం కింది నుండి కేశనాళాలు చిట్లడం, తల తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లు జరుగుతుంది. విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు: నిమ్మ, నారింజ, టొమాటో, ఉసిరి, బొప్పాయి, జామ, ఆకుపచ్చని కాయగూరల్లో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి ఉపయోగాలు: కొల్లాజెన్ అనే ప్రోటీన్ తయారీ, విరిగిన ఎముకలు అతికించడం, గాయాలను మాన్పడం, కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం, వైరస్ నిరోధక, గుండె లయన్ నియంత్రించడం, క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధులు: స్కర్వి, చిగుళ్లు వాచి రక్తస్రావం జరగటం, ఎముకలు కండరాలు నొప్పి, చర్మం పగలడం. చిన్నపిల్లల్లో విటమిన్ సి లోపం వలన రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దీని వలన మణికట్టు దగ్గర వాపు, దొడ్డికాలు ఏర్పడతాయి. పెద్దవారిలో ఎముకల బలం కోల్పోవడం, పెలుసు బారి సులువుగా విరగడం జరుగుతుంది. విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధులు: చిన్నపిల్లల్లో రికెట్స్ వస్తుంది. విటమిన్ ఇ, మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఇ లోపం వలన ముఖ్యంగా పురుషులలో బీజకణాల అభివృద్ధి సరిగా లేకపోవటం, ఆడవారిలో గర్భస్రావాలు కావటం జరుగుతుంది. పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతి, మొక్క గింజలు, పత్తి గింజలు, కుసుమ నూనె గింజల నుండి తీసిన నూనె, మాంసంలో ఈ విటమిన్ ఎక్కువగా లభ్యమవుతుంది. విటమిన్ కే, ఈ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డకట్టదు. ఆపరేషన్ చేసే సమయాల్లో డాక్టర్లు ఈ విటమిన్ రోగికి ఇవ్వడం జరుగుతుంది. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన విటమిన్ కే లభిస్తుంది. ఖనిజ లవణాలు, దేహానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే సున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజ లవణాలను సరాసరి స్వీకరించి జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి సేంద్రియ లవణాల రూపంలో కాండాలలోను, ఆకుకూరలలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలలోను పదిలపరుచుకుంటాయి. వాటిని మన మనం ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరు. ప్రతిరోజు తగు మోతాదులో నీరు త్రాగడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే అనారోగ్యాలు అజీర్ణం, మలబద్ధకం, తలనొప్పి, కిడ్నీలలో రాళ్లు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ప్రతిరోజు తగు మోతాదులో నీరు సేవించాల్సిందే. అన్నింటికీ దివ్య ఔషధం నీరు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీరు అతి ముఖ్యం. నీరు నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరిచేరవు. శరీరంలో రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉంది. మానవ శరీరంలోని ద్రవ పదార్థాల సమ్మేళనానికి విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో నీరు ముఖ్య భూమిక వహిస్తుంది. నీటిలో క్లోరిన్, అయోడిన్, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాలలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. పెరుగుదలలో పోషకాహారం పాత్ర. కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్త వయసు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అమ్మాయి శరీర బరువు 10% కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్త ప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదల సాధించగలరు. అందుకే కౌమార దశ వయసులో ఉన్న వారికి మాంసకృతులు, ఖనిజాలు, విటమిన్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ అవసరం. ఆహారం ద్వారా లభించే శక్తిని క్యాలరీలు అంటారు. ఒక మనిషికి ఎంత శక్తి అవసరం అనేది అతడు లేదా ఆమె ప్రతిరోజు పడే శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. వయసు, లింగభేదం, శరీర బరువు, పెరుగుదల, శరీర పని, ఒత్తిడిని బట్టి ఇది మారుతుంటుంది. భారతదేశంలో 70-80% మంది ప్రధాన గింజధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తారు. మనకు క్యాలరీలు ఎక్కువగా గింజధాన్యాల నుంచి లభిస్తాయి. కనుక గింజధాన్యాలు, చిరుధాన్యాలలో వివిధ రకాలను వినియోగించేలా చొరవ తీసుకోవాలి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. ఇక సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, యాసంగి ఆవాల పంట సాగులో ఎకరానికి విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 2-2.5 కేజీలు, ఆప్షన్ బి 4-5 కేజీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 2-2.5 కేజీలు. గత వారం రెండో ప్రశ్న, యాసంగి ఆవాల పంటకు ఎన్ని నీటి తడులు ఇవ్వాలి? ఆప్షన్ ఏ 3-4 తడులు, ఆప్షన్ బి 5-6 తడులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 3-4 తడులు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎం పురుషోత్తం రంగారెడ్డి, ఎన్ పార్థసారథి పెద్ద శంకరంపేట్, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, మాధవి బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు రాకేష్ గూడ వరంగల్, కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి విజయనగర్ కాలనీ. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మామిడి సాగులో కాయలు పక్వదశకు వచ్చాయని మనకు తెలియజేసే ముఖ్య సూచన ఏమిటి? ఆప్షన్ ఏ కాయలు రాలటం, ఆప్షన్ బి కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చగా మారటం. ప్రశ్న మరొకసారి, మామిడి సాగులో కాయలు పక్వదశకు వచ్చాయని మనకు తెలియజేసే ముఖ్య సూచన ఏమిటి? ఆప్షన్ ఏ కాయలు రాలటం, ఆప్షన్ బి కాయలు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చగా మారటం. ఈ వారం రెండో ప్రశ్న, మామిడి సాగులో పిండినల్లి తీవ్రత ఏ నెలల్లో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి మార్చ్, ఆప్షన్ బి మే జూన్. ప్రశ్న మరొకసారి, మామిడి సాగులో పిండి నల్లి తీవ్రత ఏ నెలల్లో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి మార్చ్, ఆప్షన్ బి మే జూన్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.